తత్వమసి మహావాక్యాన్ని యథార్థమని మనం నిరూపించాలి అని అంటే జీవేశ్వరుల మధ్య ఏ రకమైనటువంటి భేదము లేదు, జీవేశ్వరులు ఇద్దరు కూడా ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ జీవేశ్వరులు అనేటువంటి ఇద్దరు కూడా బ్రహ్మమునందు కల్పించబడినటువంటి వారు, ఒకే ఒక్కటైనటువంటి బ్రహ్మమునందు, ఏకము అద్వయము అయినటువంటి బ్రహ్మమునందు ఈ జీవ ఈశ్వర అనేటువంటి రెండు కూడా కల్పించబడ్డాయి అంతే, అంతే తప్ప అది నిజం కాదు. మరి కల్పించబడ్డటువంటి ఈ భేదం ఎలా నశిస్తుంది అంటే శృతి ప్రమాణంతో. శృతి ప్రమాణం అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని పొంది మనం ఆ భేదాన్ని తొలగించుకోవాలి, భేదాన్ని నిరసించాలి. అంటే జీవేశ్వరుల మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం కనుక తొలగించాలి అని అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం మనకి తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఇది శృతి అంటే వేదం లేదా ఉపనిషత్తు ఏం చెప్పిందో అది ఒక ఆధారం. అయితే కేవలం శృతి ప్రమాణం సరిపోతుందా? శృతి మనకి ఇదిగో ఇది అని చెబుతుంది, కాబట్టి ఆ శృతి ప్రమాణం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి మాత్రం బాగానే ఉంది, కానీ నిరూపించడానికి కోసం మనం ఏం చేయాలి? ఏదో చేయాలి. అదేమిటంటే యుక్తితోటి అంటే ఉపమానాలతోటి మనం దాన్ని విచారణ చేయాలి. ఆ ఉపమానంతో విచారణ చేసినప్పుడు ఆ భావం మనకి స్థిరపడుతుంది. ఎలాగా అని అంటే చీకటిలో తాడి నుంచి పాము అని భ్రమపడతాము, భయపడతాము, ఒళ్ళంతా చెమటలు పోస్తుంటుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఎప్పుడైతే ఒక మెరుపు మెరిసిందో, ఒక లైట్ వెలిగిందో అంతే, అక్కడ పాము లేదు, ఉన్నది తాడే అని తెలుసు. అదే ప్రకారంగా అక్కడ చీకట్లో ఎట్లయితే తాడును చూచి పాము అనుకున్నామో, అజ్ఞానంలో పరమాత్మ అయినటువంటి మనం జీవుణ్ణి అని అనుకుంటా ఉన్నాం. మరి పరమాత్మ అయినటువంటి మనం జీవుణ్ణి అని అనుకుంటున్నాం గనక మరి యథార్థం ఎప్పుడు తెలుస్తుంది? అజ్ఞానం తొలగితే. అజ్ఞానం ఎలా జరుగుతుంది? జ్ఞానం వల్ల జరుగుతుంది. జ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. కాబట్టి నేను ఆత్మను అనేటువంటి జ్ఞానంతో ఈ జీవభావం అనేటువంటిది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఎట్లయితే వెలుగు వస్తే అక్కడ ఉంది తాడే పాము కాదు అని తెలుస్తుందో, ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఉన్నది పరమాత్మే జీవుడు కాదు అనేటువంటి విషయం తేలిపోతుంది. అలాగే మరొక ఉపమానం కూడా చెప్పారు, స్వప్న ఉదాహరణ. మరి స్వప్నం వచ్చినప్పుడు ఏదో ఒక ప్రపంచం మనకు కనపడతా ఉంటుంది. ఆ ప్రపంచం నిజమా అని అంటే అప్పుడు మాత్రం నిజమే, కానీ మెలకు వచ్చిన తర్వాత ఆ ప్రపంచం అంతా ఒట్టిది. అంటే నిద్రలో ఆ ప్రపంచం నిజం, మెలకులో ఆ ప్రపంచం అబద్ధం. అలాగే అజ్ఞానంలో ఈ జీవుడు నిజం, జ్ఞానంలో జీవుడు అనేది అబద్ధం, ఉన్నదంతా కూడా పరమాత్మ చైతన్యం మాత్రమే. కాబట్టి ఈ ప్రకారంగా మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవటం ద్వారా మనం మన యొక్క యథార్థ స్థితిని తెలుసుకొని ఆ స్థితిలో ఉండవచ్చు. అందుకే ఈ ఆత్మజ్ఞానం కావాల్సి వచ్చింది. ఈ శృతి వాక్యాల ద్వారా తెలుసుకొని యుక్తి ద్వారా విచారణ చేసి జీవుడు యథార్థంగా పరమాత్మ చైతన్యమే, అసలు ఉన్నది ఆ పరమాత్మ మాత్రమే, రెండవది ఏదీ లేదు, ఉన్నదంతా ఒక్కటే, ఇక్కడ నానాత్వం అంటే లేనే లేదు అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. అయితే ఇలా జీవభావములో నేను జీవుణ్ణి అనుకునేటువంటి స్థితిని వదిలేసి ఉన్నదంతా పరమాత్మే. కాబట్టి జీవుడు అనేవాడు లేడు, జీవుడు యథార్థంగా పరమాత్మ స్వరూపమే అని తెలుసుకొని పరమాత్మగా ఉండాలి అని అంటే దానికి విచారణలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏమిటో మనకి 247వ శ్లోకంలో చెప్తున్నారు. 247వ శ్లోకాన్ని చూడండి. తతాస్తు తౌ లక్షణయాసు లక్ష్యా తయోరఖండైకర సత్వ సిద్ధయే నాలం జహత్యా తథా జహత్యా కింతు భయాధ్యాత్మిక ఏవ భావ్యం. తతహా అందువల్ల, ఎందువల్ల ఈ ఏకత్వం అనేటువంటిది మనకి సిద్ధించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జీవేశ్వరుల మధ్య భేదం లేదు, రెండు కూడా ఒక్కటే, ఒకే ఒక్క చైతన్యం అని తెలుసుకోవాలి. అందువల్ల తయోహో ఆ జీవేశ్వరులు అఖండ ఏక రసత్వ సిద్ధయే, అఖండ ఏక రసత్వ సిద్ధయే ఒక్కటే అని తెలుసుకోవటానికి తూతౌ తత్వత్వము ఆ పదాలు రెండు కూడా లక్షణయా సులక్ష్య లక్ష్యార్థం ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి ఈ రెండింటి మధ్య ఏకత్వం ఉంది, జీవేశ్వరుల మధ్య ఏకత్వమే ఉన్నది అని తెలుసుకోవాలి అని అంటే ఈ తత్వ తమ్ము పదాలు రెండు కూడా లక్షణ వాక్యం ద్వారా, లక్ష్యార్థం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జహత్యా నా ఆలం, జహర్ లక్షణం చేత కుదరదు. అజహత్యా నా ఆలం, అజహర్ లక్షణం ద్వారా కూడా కుదరదు. కింతు కాబట్టి జహర్ లక్షణము అజహర్ లక్షణము రెండు కూడా కుదరవు కాబట్టి ఉభయార్థ రెండు పద్ధతుల్ని కలిపి ఆత్మైక ఏవ సమన్వయం చేసి భావ్యం గ్రహించాలి. ఇక్కడ ఓ రెండు కొత్త పదాలను మనకి పరిచయం చేస్తున్నారు, జహల్ లక్షణం అజహల్ లక్షణం అని. అంటే ఈ తత్వత్వము అనేటువంటి రెండు లేదా జీవేశ్వరం రెండు కూడా ఏకమే ఒక్కటే అని తెలియాలంటే నేను శ్లోకంలో చెప్తున్నాం లక్షణావృత్తితోటి, అంటే లక్షణ లక్ష్యార్థంతో తెలుసుకోవాలి, వాచ్యార్థం పనికిరాదు అని. దాన్నే మళ్ళీ పదాలు మార్చి ఇక్కడ చెప్తున్నారు, జహల్ లక్షణం అజహల్ లక్షణం కుదరదు, దానికల్లా జహ అజహ లక్షణం కావాలి, అంటే ఆ రెండు కలిపింది రెండు సమన్వయం చేసిందే కావాలి అని. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా నీవు పరమాత్మవే అనేటువంటి విషయం తెలుసుకోవాలి, నేను పరమాత్మని అని తెలుసుకోవాలి. నేను పరమాత్మని అని తెలుసుకుంటే తప్ప ఈ జన్మ సార్థకం కాదు, అంటే మోక్షం కలగదు. దానివల్ల మళ్ళీ 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 జన్మలు ఎత్తాలి, మళ్ళీ 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 దుఃఖాలు పొందాలి. వేదాంతం అంతా చెప్పేది ఇదే. అన్ని వేద గ్రంథాలన్నీ కూడా, వేదాంత గ్రంథాలన్నీ కూడా నేను పరమాత్మను లేదా నీవు పరమాత్మవు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని విచారణ చేసి అందులో నిలిచిపోవాలి. ఇదే మానవ జీవితం యొక్క పరమార్థం, పరమ లక్ష్యం కూడా. కాబట్టి నీవు ఆ ఈశ్వరుడు ఒక్కటే, ఒకే ఒక్క శుద్ధ చైతన్యం మాత్రమే, పరమాత్మ చైతన్యం మాత్రమే అని గ్రహించాలి. అలా గ్రహించాలి అని అంటే జీవుడు ఈశ్వరుడు అనేటువంటి రెండు పదాలని, తత్వత్వం అనేటువంటి రెండు పదాలని కూడా బాగా పరిశీలన చేయాలి, పరిశోధించాలి. అయితే ఎలా పరిశోధన చేయాలి? అసలైనటువంటి అర్థంతో పరిశోధన చేయాలి, అంటే లక్ష్యార్థంతో పరిశోధన చేయాలి. పై పై అర్థంతో, వాచ్యార్థంతో కాకుండా లక్ష్యార్థంతో పరిశోధన చేయాలి, లక్షణావృత్తితో పరిశీలన చేయాలి. అయితే ఇక్కడ మనకి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే జహల్ లక్షణ పద్ధతి కానీ అజహల్ లక్షణ పద్ధతి కానీ ఇక్కడ కుదరదు. అందుకని రెండింటినీ కూడా సమన్వయం చేసి జహ అజహల్ లక్షణ పద్ధతి, జహ అజహల్ లక్షణ పద్ధతిలో పరిశీలిస్తే ఆ జీవేశ్వరులకి ఏకత్వ సిద్ధి కలుగుతుంది. అంటే రెండు ఒక్కటేని తేలిపోతుంది. పరమాత్మ నీ వాసనల ద్వారా వ్యక్తమైనప్పుడు నీవు జీవుడిగా ఉంటున్నావు. అదే పరమాత్మ మొత్తం అందరి వాసనల ద్వారా వ్యక్తమైనప్పుడు, అంటే సమిష్టి వాసనల ద్వారా వ్యక్తమైనప్పుడు ఈశ్వరుడిగా ఉన్నాడు. నీ వాసనల ద్వారా వ్యక్తమవుతున్నప్పుడేమో జీవుడిగా ఉంటున్నాడు, సమిష్టి వాసనల ద్వారా వ్యక్తమవుతున్నప్పుడేమో పరమాత్మ ఈశ్వరుడు అవుతున్నాడు. నీ ఉపాధుల్ని కనుక తీసేస్తే, అంటే నీ వాసనల్ని కనుక తొలగించుకున్నట్లయితే నీకు ఈ ప్రపంచం లేదు, జీవేశ్వరులు కనిపించరు, ఉండేది ఒక్కటే, అది నీవే. నీవు అని అంటే సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యం మాత్రమే. అంటే కేవలం చైతన్యం మాత్రంగా ఉంటావు ఎప్పుడంటే నీ వాసనలు నువ్వు రద్దు చేసుకుంటావు. ఉన్నది నేనేనని, నేను తప్ప ఇక రెండవది ఏమీ లేదని, అదే పరమ సత్యమని గ్రహిస్తావు. ఇలా గ్రహించడానికే మనకి ఉపనిషత్తుల యొక్క జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతో పాటుగా యుక్తితో మనం విచారణ చేయాలి. నేను చెప్తున్నాం తాడు పాము ఉదాహరణ యుక్తితో, కాబట్టి యుక్తితో బాగా ఆలోచించి విచారణ చేసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. దీనికి ముందుగా ఏం చేయాలండి, మేము ఉపనిషత్తుల్ని శ్రద్ధగా ఆలకించాలి, ఉపనిషత్తుల్ని బాగా అధ్యయనం చేయాలి, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి భావాల్ని, వాటి యొక్క అసలైనటువంటి అర్థాలని సద్గురువుల ద్వారా శ్రవణం చేసి తెలుసుకోవాలి. ఇట్లా తెలుసుకొని ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానంతో, ఆ జ్ఞానాన్ని పొందినటువంటి బుద్ధితోటి, సూక్ష్మమైనటువంటి బుద్ధితోటి ఈ తత్వమసి అనేటువంటి వాక్యాన్ని శోధించాలి. ఈ తత్తు తమ్ము అనేటువంటి రెండు పదాల్లో తత్తుల గురించి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, తమ్ముల గురించి మాత్రమే విచారణ చేయాలి. తత్తుల గురించి ఎందుకంటే విచారణ చేయాల్సినటువంటి పని లేదని అంటే దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు పడేటువంటి అవకాశం లేదు, కానీ త్వం విషయంలో మాత్రం పొరపాటు పడుతున్నాం. అందుకని ఈ త్వం అనేటువంటి దాన్ని లక్షణావృత్తితోటి విచారణ చేయాలి, లక్ష్యార్థంతో గ్రహించడానికి ప్రయత్నం చేయాలి అని. అలా చేయకుండా త్వం అనేటువంటి పదం యొక్క లక్ష్యార్థం తెలియకుండా పై పైన కనిపించేటువంటి వాచ్యార్థంతో కనుక చూసినట్లయితే మనకి అన్ని భేదాలే కనిపిస్తుంది, ఏకత్వం అనేటువంటిది సిద్ధించదు. అందువల్ల జీవుడు వేరుగా, ఈశ్వరుడు వేరుగా, పరమాత్మ వేరుగా కనిపిస్తూ ఉంటారు, అనిపిస్తూ ఉంటారు. అలా దేనికదే అయితే జీవుడు ఎప్పుడు కూడా ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కొని ఇందులోనే పడి కొట్టుకుంటూ ఉండాల్సింది. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ తల్లిగారి దూరం ప్రవేశించటం, బయటపడిన తర్వాత రకరకాలైనటువంటి దుఃఖాలు, కష్టాలు, బాధలు, భయాలు అనుభవించటం, ఇదంతా కూడా తప్పదు. సరే, మరైతే ఎట్లానండి దీన్ని విచారణ చేయాల్సింది? ఈ జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అనేటువంటి విచారణ చేయాలంటే నేనేం చేయాలి? అందుకని ఇక్కడ చెప్పారు లక్షణావృత్తితో విచారణ చేయండి అని. అలా చెబుతూ మనకి ఇక్కడ ఒక మాట చెప్పారు, జహల్ లక్షణం పనికిరాదు, అజహల్ లక్షణం పనికిరాదు. అయితే ఏమిటి జహల్ లక్షణం, అజహల్ లక్షణం? జహల్ లక్షణం అని అంటే ఉన్నటువంటి వాక్యంలోని ఒక పదంలో నుంచి ఒక మాటను తీసేయాలి, లేదా ఒక పదాన్ని తీసేయాలి, ఒక పద భాగాన్ని తీసేయాలి, తీసేసి అర్థం చేసుకోవాలి. అజహల్ లక్షణం అంటే లేని దాన్ని దాన్ని కలుపుకొని అర్థం చేసుకోవాలి. అలా కలుపుకోకుండా తీసేయకుండా ఉన్నది ఉన్నట్టు కనుక అర్థం చేసుకుంటే అది మనకి అర్థం కాకుండా పోదు, అంటే మనకి ఇక్కడ పనికిరాదు, ఈ తత్వమసి విచారణకి అది పనికిరాదు. కాబట్టి ఒక పదాన్ని వదిలి తెలుసుకోవటమేమో జహల్ లక్షణం, ఓ పదాన్ని కలిపి తెలుసుకోవటమేమో అజహల్ లక్షణం. మీరు కృష్ణానది కనుక వెళ్ళాలంటే మా ఇంటి మీదుగానే వెళ్ళాలండి అన్నారు. ఒక ఆయన చెప్పాడు, మీ స్నేహితుడు, మీరు కృష్ణానది కనుక వెళ్ళాలంటే మా ఇంటి మీదుగానే వెళ్ళాలి. మరి ఇక్కడ ఈ పదాన్ని ఉన్నదన్నట్టు కనుక అర్థం చేసుకుంటే మా ఇంటి మీదుగా వెళ్ళాలి అని అంటే, ఇంటి మీదుగా వెళ్ళాలి అంటే ఇంటి పైకి ఎక్కి మళ్ళీ దిగి అట్లా వెళ్ళాలి అనే అర్థం వస్తుంది. ఇది అసలైనటువంటి వాచ్యార్థం. కానీ మనం ఏమర్థం చేసుకోవాలి, అక్కడ ఇంటి మీదుగా వెళ్ళమంటే రోడ్డు మీదుగానే వెళ్ళాలి అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా మనం ఉన్నటువంటి పదాన్ని, ఆ మీదుగా అనేటువంటి పదాన్ని తీసేయాలి. ఎందుకని తీసేయాలంటే, అది తీసేయకపోతే నిజమైనటువంటి అర్థం, ఉద్దేశించిన అర్థం, లక్ష్యార్థం రాదు. కాబట్టి నిజంగా వెళ్ళేది ఎవరైనా సరే రోడ్డు మీదనే వెళ్తారు. ఇంటి మీదగానో గుడి మీదగానో దేని మీదగానో ఎక్కి వెళ్ళరు. అందువల్ల ఆ మీదగా అనేటువంటి పదాన్ని కాస్త తీసేసి మా ఇంటి వైపుగానే వెళ్తారు కదా అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అలాగనే ఇది జహల్ లక్షణం అంటారు. అలాగనే మరి అజహల్ లక్షణం అంటే ఏంటి? మన ఇంటికి వచ్చినటువంటి బంధువుని అడుగుతాం, ఏమండి మీరు హౌరాకు వచ్చారా అన్నాం. ఇక్కడ హౌరాకు వచ్చారని అంటే హౌరా అనేటువంటి పట్టణానికి వచ్చారా అని అడుగుతున్నాం మనం. మనం అడుగుతుంది ఇక్కడ కూర్చొని అడుగుతున్నాం హౌరాకు వచ్చారా అని. మనం హౌరాలో ఉంటే ఏమండి హౌరాకు వచ్చారా అనవచ్చు. మనం ఇక్కడ కూర్చొని హౌరాకు వచ్చారంటే, హౌరా అంటే హౌరా అనేటువంటి రైలుకి వచ్చారు, హౌరా ఎక్స్ప్రెస్ అనేది రైలు ఉంటుంది, అదిగో ఆ రైలుకి వచ్చారని. అందువల్ల ఇక్కడ హౌరా అనగానే దానికి ఒక పదాన్ని కలపాలి, రైలు అనేటువంటి పదాన్ని కలపాలి. కలిపితేనే దానికి అర్థం సరైనటువంటి అర్థం వచ్చింది, లేకపోతే అర్థం తప్పిపోద్ది. అందువల్ల ఇక్కడ మొదటి వాక్యంలో ఇంటి మీదుగా, మీదుగా అనేటువంటి పదాన్ని తీసేసి అర్థం చేసుకోవాలి. రెండో వాక్యంలో రైలు అనేటువంటి పదాన్ని చేర్చి అర్థం చేసుకోవాలి. ఒక పదాన్ని తీసేసి వాక్యాన్ని అర్థం చేసుకుంటే జహల్ లక్షణం, ఒక పదాన్ని కలిపి వాక్యాన్ని అర్థం చేసుకుంటే అది అజహల్ లక్షణం. మరి రెండు కుదరవన్నారు కదా, మరి అయితే ఏం చేయాలి? ఈ జహ అజహల్ లక్షణం రెండు కలపాలి, జహ అజహల్ లక్షణం కావాలి. ఏమిటనంటే, ఏమండి మీరు ఈసారి విజయవాడ వెళ్ళేటప్పుడు తప్పకుండా కూడా మా ఇంటికి రండి, మీరు పినాకిని ఎక్కితే మా ఊరి మీదుగానే ఇంటి వెళ్ళేది అన్నాడు. మీరు పినాకిని ఎక్కితే మా ఊరి మీదుగానే వెళ్ళేది. ఇప్పుడు దీంట్లో అచ్చగా తీసేయటమో అచ్చగా కలపటం లేదు. మీరు పినాకిని ఎక్కితే అన్నారు కదా, పినాకిని ఎక్కితే అంటే పినాకిని అనేది ఏమిటి? ఇక్కడ పినాకిని అనేది ఒక రైలు కాబట్టి పినాకిని అనేటువంటి రైలు కనుక ఎక్కితే ఇక్కడ రైలు అనేది కలపాలి. మా ఇంటి మీదుగా, మా ఊరి మీదుగానే మీరు వెళ్తారు అని అంటే మా ఊరి మీదుగా అంటే మా ఊరు గుండా వెళ్తారు అంటే ఆ మీదగా అనేటువంటి పదాన్ని తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఓ పదాన్ని తీసేసి ఓ పదాన్ని కలిపితే ఇప్పుడు మనకి జహ అజహల్ లక్షణం అని అంటారు. ఈ ప్రకారంగా మనం లక్ష్యార్థాన్ని గ్రహించాలంటే ఇలా తెలుసుకోవాలి. సంస్కృతంలో ఒక వాక్యం యొక్క లక్ష్యార్థాన్ని, అసలర్థాన్ని తెలుసుకునేటువంటి విధానాన్నే లక్షణం లేదా లక్షణావృత్తి అన్నారు. నేను చెప్తున్నా లక్షణావృత్తి లక్ష్యార్థం అన్నా అంటే ఉన్న అసలైనటువంటి అర్థాన్ని తెలుసుకోవటానికి లక్షణం అంటారు, దాన్ని లక్షణావృత్తి అంటారు. అయితే ఇది జహల్ లక్షణమో అజహల్ లక్షణమో అయితే మాత్రం కుదరదు, జహ అజహల్ లక్షణం కావాల్సిందే. అంటే రెండింటినీ కూడా సమన్వయం చేసి మనం అర్థం చేసుకోవాలి. అంటే అవసరం లేనటువంటి పదాలని వదలాలి, అవసరం అనుకున్నటువంటి వాటిని కలపాలి. ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నామంటే, ఈ తత్వత్వము అనేటువంటి దాన్ని, యథార్థమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఇలా ఒకటి కలపటం తీసేయటం రెండు కావాలి. అయితే ఏమండి ఈ తత్వత్వము, ఈ రెండు కూడా మనం ఏమని తెలుసుకున్నామంటే ఒకే ఒక్క చైతన్యం అని తెలుసుకున్నాం. అంటే ఈ తత్తుకి తొమ్ముకి వెనుకున్నటువంటిది ఒకే ఒక్క చైతన్యం. ఆ పదాల యొక్క అర్థాన్ని మనం స్వీకరించాలంటే ఆ తత్తులో ఒకదాన్ని వదాలి, ఒకదాన్ని కలపాలి. ఈ తొమ్ములో ఒకదాన్ని వదాలి, ఒకదాన్ని కలపాలి. జహ అజహ లక్షణం ఊరికి వదిలితే లాభం లేదు, ఊరికి కలిపితే లాభం లేదు. ఒకటి వదిలి ఒకటి కలపాలి. మరి ఏమిటి వదలాలి, ఏమిటి కలపాలి? తత్ అని అంటే అది అని అర్థం. తత్ అంటే అది అని అర్థం. తొమ్మంటే నీవు అని అర్థం. ఇప్పుడు తొమ్మలో క్షేత్రాన్ని వదలాలి, మరి కలపాల్సినది చైతన్యాన్ని కలపాలి, ఆత్మని కలపాలి. అలాగే తత్ అనేటువంటి దానిలో కూడా మరి ఆ ఈశ్వరుడికి ఏ ఉపాధి అయితే ఉందో దాన్ని వదలాలి. ఈశ్వరుడికి ఏం ఉపాధి ఉంది? మాయా అనేటువంటి ఉపాధి ఉంది. కాబట్టి మాయని విడిచిపెట్టాలి. మనం విడిచిపెడతాం కాదు, మనం దాన్ని వదిలేసేయాలి. వదిలేసి మరి పట్టుకోవాల్సింది ఏమిటి? చైతన్యం. కాబట్టి అక్కడ మాయను వదిలి చైతన్యాన్ని పట్టుకోవాలా? మరి ఇక్కడ తొమ్ములోనేమో జీవభావాన్ని వదిలి, లేదా అజ్ఞానాన్ని వదిలి, అవిద్యని వదిలి, లేదా ఈ తాదాత్మ్యాన్ని వదిలి చైతన్యాన్ని పట్టుకోవాలి. అంటే ఈ ప్రకారంగా ఉపాధులను తొలగించి, అంటే మనస్సు శరీరం అనేటువంటి ఉపాధులను తొలగించి, మరి పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోకపోతే ఆ చైతన్యం ఏమిటో మనకు తెలియదు. అందుకని చైతన్యాన్ని మనం గ్రహించాలి, తాను తానుగా నిలిచిపోవాలి. కనుక నేను జీవుణ్ణి అని అనుకున్నప్పుడు, జీవుడు కాకుండా నేను ఆత్మని కనుక కావాలంటే, జీవుడు అని ఇప్పుడు అనుకుంటున్నాం, అనుకునేటువంటి ఈ భావన పోయి నేను ఆత్మని కావాలంటే మనం వదలాల్సింది ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని ఏమో వదలాలి. జీవుడంటే దేహంతో ఉన్నది కదా జీవుడు, కాబట్టి ఆ జీవుల్లో నుంచి దేహాన్ని వదలాలి. పట్టుకోవాల్సింది చైతన్యం, చైతన్యాన్ని పట్టుకోవాలి. ఈ ప్రకారంగా తొమ్ములో ఉపాధుల్ని వదిలి ఆత్మని స్వీకరించాలి అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఆ పరమాత్మ నీవేనని రుజువు చేయటానికి ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని, ఈ తత్వమసికి చెప్పేటువంటి ఉపమానం ఇదే, ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పినా చెప్తారు. అదిగో ఆ ఉపమానం ఏమిటో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. 248వ శ్లోకంలో ఆ 248వ శ్లోకాన్ని చూడండి.